అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమః. శంకర పార్వతీభ్యాం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమ పవిత్రమైన శివభక్తుల చరిత్రని సప్తాహ దీక్షతో చెప్పుకునే భాగ్యం పరమేశ్వరుడు నాకు ప్రసాదించాడు, వినే భాగ్యం మీకు ప్రసాదించాడు. ఈ కార్యక్రమం పూర్తిగా శివానుగ్రహం, అనగా చెప్పేవాడు శివుడు, వినేవాడు శివుడు, ఇక్కడ సహకారం అందించేవాడు శివుడే, అంతా శివమయం అన్నమాట. నేనెప్పుడు ఈ కార్యక్రమంలోకి వచ్చేటప్పుడు మా సత్యధర్మేశ్వరుడికి ఒక్క నమస్కారం చేసుకుని, ప్రభు నా నాలుక మీద నువ్వే ఉండి ఈ కార్యక్రమం నడిపించు అంటాను. అందుకే ఇక్కడ కూర్చున్న తక్షణం ఆయన నాలో చేరిపోతాడు. ఇది భక్తులకి తెలుస్తుంది. భక్తులు రెండు రకాలని చెప్పారు కదా. మహాభక్తులు అంటే వాళ్ళకి గురువుగారి ముఖం చూడగానే ఆ గురువు ముఖంలో ఉన్న ఈశ్వరుడి తత్వం కనపడుతుంది. చంచల భక్తులు అని రెండో రకం వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎంతసేపు ఇందులో లోపాలు ఎక్కువ కనపడతాయి. మాకు లోపాలు కనపడితే మాకు ఏమిటి, మీరు దండం పెడితే ఏమిటి, తిడితే ఏమిటి, వాటికి అతీతం కదా, మీకు ఎప్పుడో చెప్పేశాను కదా నేను. ఎవడేమనుకున్నా పట్టించుకోకుండా నా దారిని నేను ఉపన్యాసం చెప్పడమే నా ధర్మం. ఎందుకంటే నేను ప్రవచనం ప్రారంభించేటప్పుడు లోకాన్ని ఉద్ధరించడానికి చెప్పలేదు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఒక యోగిని మాత ఒకప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ఎప్పటివరకు అలా చెప్పుకుంటూనే పోతున్నాం. జనాకర్షణ కోసం ఉపన్యాసం చెప్పుకుని బతికేవాళ్ళు కొందరుంటారు, ఆత్మోద్ధరణ కోసం ఉపన్యాసం చెప్పుకునేవాళ్ళు కొందరుంటారు. 1986లో అసలు ఫోన్ ఇళ్లల్లో లేనివి రోజులు, సెల్ ఫోన్ పక్కనట్టండి, మామూలు ల్యాండ్ ఫోన్ ఎవాళ్ళ దగ్గర లేవు పెద్దగా. ఆనాటికి ఇక్కడ ఉన్నవాళ్ళలో చాలామంది దగ్గర ల్యాండ్ ఫోన్లు కూడా లేని రోజులు. అటువంటి రోజుల్లో పురాణం మొదలుపెట్టాం, అలా చెప్పుకుంటూ తరిస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 86 నుంచి విడిచిపెట్టకుండా పాదపద్మాలు ఆశ్రయించిన భక్తులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి తెలుసు గురువుగారు అలాగా ప్రవచనం ప్రారంభించగానే ఏ పురాణం ప్రారంభిస్తే ఆ పురాణ దేవత వచ్చి అందులో కూర్చుంటాడని. అలా అనుకుని వినండి. ఆనందంతో విని శివానుగ్రహం కావాలనుకుంటే వినండి. ఇవాళ ఎందుకు చెబుతున్నానంటే, ఇది ఇందులో శివుడు కైలాసంలో ఫలానా భక్తుడి దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గర ఈ కథ విను, ఈ భక్తుడు నాకు ఇష్టుడు అని. అగస్త్యుడు అంటే నాకు ఇష్టం, అగస్త్యుడు నాలో సగం, నత్కీరుడనేవాడు మొదట్లో దెబ్బతిని బాగుపడ్డాడు వాడంటే నాకు ఇష్టం, యాదవరాజు గారు ఒక ఆయన ఉన్నాడు, ఒక గోపాల మహారాజు, ఆయన కూడా నా దగ్గర పురాణం విన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నాకు ఎంతో సేవ చేశాడు అని తరచుగా ప్రమథగణాల దగ్గర చెప్పేవాడు. ఈ ప్రమథగణాల్లో ఓ చెలికెత్తు ఉండేది. శివుడు ఏమిటి ఎంతసేపు ఏదో సోఫాలో కూర్చుని పురాణం చెప్పినట్టుగా వాడంటే ఇష్టం వీడంటే ఇష్టం అంటాడు ఏమిటి? కొంతమందిని ఇష్టం అని చెప్పవలసిన అవసరం వచ్చింది, ఆయన కథ ఏం చెప్పుకోవచ్చు కదా అని ఒప్పించింది అంది పాపం. ఒక అమాయకురాలు అది తెలుసుండే అన్నాడు ఆయన కావాలని. వచ్చి వెరిదానా, భక్తులు గొప్పతనం ఎందుకు చెబుతామంటే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో అప్పుడప్పుడు కొంతమంది పేరు చెబుతూ ఉంటాం కదా, ఎందుకు చెబుతూ ఉంటామంటే వాళ్ళ గొప్పతనం తెలియాలి. ఒకవేళ ఇందులో ఏమన్నా రవ్వంత వ్యంగ్యం ఉంటే వాళ్ళు ఏం చేస్తారన్నమాట, వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. ఓ మంచి పని చేసిన వాడిని ప్రశంసించడం చాలా అవసరం. అందువల్ల శివుడు అదిగో ఆ నత్కీరుణ్ణి చూసి నేర్చుకోండి ఇలా చెప్పాడు. లేదు మొత్తం కాళహస్తీశ్వర మహాత్మ్యం చూడండి, హరవిలాసం చూడండి, వీటిలో శివుడు ఎవరెవరి పేర్లు చెప్పాడో తెలుస్తుంది. తద్వారా భక్తుల నామములు ఉచ్చరించడం వల్ల వాళ్ళకే శుభం కలుగుతుంది. ఓహో మనము మంచి పనులు చేస్తే మన పేరుని పరమాత్మ తలుచుకుంటాడు, గురువుగారు తలుచుకుంటాడని తెలిసి వీళ్ళు ఇంకా మంచి పనులు చేయడానికి సిద్ధపడతారు. అందువల్ల శివుడు ఆ మాట అన్నాడు. ఇంకా కృష్ణుడిని చూడండి, తెల్లవారితే సైంధవుణ్ణి చంపేస్తాను సూర్యాస్తమయం లోపు, రేపు సూర్యాస్తమయం లోపని అర్జునుడు శపథం చేయగానే ఆ రాత్రంతా సైంధవుడితో ఈ కృష్ణుడు మానసికంగా అనుసంధానం అయిపోయాడు. ఈ సైంధవుని ఎలా చంపాలి ఆయనకి తెలియదు ఏమిటి, అన్నీ తెలుసుగా. ఎవరితో మాట్లాడాలి? సారథి దారుకుణ్ణి పిలిచాడు. దారుక చూచావా, సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోపు చంపుతాను, చంపకపోతే అగ్నిలో ప్రవేశిస్తానంటున్నాడు అర్జునుడు. అర్జునుడు అంటే ఎవరనుకుంటున్నావు? నాలో సగం అర్జునుడే అని తిక్కర్ గారి పద్యం. నాలో సగం. ఇప్పుడు ఇది వింటున్న దారుకుడు అంటే ఇంతకాలంలో దీనికి డ్రైవ్ చేస్తుంటే నా పేరు చెప్పకుండా వాడి పేరు చెప్పేవాడిని ఈర్ష్యపడలా. పరమాత్మ నోటి నుంచి 10 సార్లు అర్జునుడి పేరు వస్తుందంటే అతను ఎంత గొప్ప భక్తుడు. ఆహా, అందుకే కదా పరమాత్మ అతన్ని రక్షిస్తున్నాడు అనుకున్నాడు. మహాభారతంలో ఫలానా వ్యక్తి అంటే నాకు గౌరవం, అతని దగ్గర చూసి నేర్చుకోండి, విదురుడి దగ్గరికి వెళ్ళండి భక్తి నేర్చుకోండి, అర్జునుడి దగ్గర క్రమశిక్షణ కలిగిన శిష్యుడు ఎలా ఉంటాడో నేర్చుకోండి, రుక్మిణి దగ్గర ఏకాంత భక్తురాలు ఎలా ఉండాలో నేర్చుకోండి అని వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాడంటారు? ప్రహ్లాద నారదపుర పరాశర పొండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ అని రోజు ఎందుకు చెప్పాడు? ప్రహ్లాదుండి చూడండి, నారదుండి చూడండి, పొండరీకుండి చూడండి, పరాశరుండి చూడండి అని. ఓ రోజు రుక్మిణి అంది, ఎప్పుడు ఇలా భక్తుల పేర్లు మీరు చెప్పేస్తున్నారు పురాణంలో, దాంతో పురాణంలో అనిపించట్లేదు మాకు, కొంచెం హసుకులు అనిపిస్తుంది అందుట. జీవాత్మలకి ప్రతీకగా వచ్చిన రుక్మిణి, అక్కడతోటే నీకు పతనం మొదలవుతుందని చెప్పి రుక్మిణీదేవిని తిప్పాడు. ఒక రోజున భాగవతంలో రుక్మిణిని చాలా దారుణంగా తిట్టాడు కృష్ణుడు. నాకే మతిపోయిందో చూస్తే, మేము ఏదో ఆవులు మేపు బతుకుతాం, పరాక్రమం లేదు, శిశుపాలుడి లాంటి రాజును మాని నా వెంట ఎందుకు పడ్డావు, ఓసి తెలివి తక్కువదానా, ఎప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళతో ఎవరితోనో వెళ్ళిపోన్నాడంటే చూడండి భాగవతంలో దశమస్కందంలో. అప్పుడు ఆవిడ ఏడ్చి కాళ్ళు పట్టుకుంటే, రుక్మిణి నువ్వు అమ్మవారివి కానీ మానవులకి ప్రతీకగా జీవురుడిగా రావడం వల్ల తెలియక నా తత్వం అర్థం చేసుకోక నాకు సలహా ఇచ్చావు, ఈ దోషం పోవడానికి నేను దెప్పవలసి వచ్చింది అన్నాడు. రుక్మిణికే శిక్ష తప్పలేదు. కాబట్టి ఈ పురాణాలు వినేటటువంటి వాడికి చాలా భక్తి కావాలి. ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నప్పుడు చెప్పేవాడు సాక్షాత్తు శివుడు, వింటున్న నేను శివుడు, ఈ మైకు శివుడు, శబ్దము శివుడు, కెమెరా శివుడు, కెమెరా ఆన్ చేస్తున్న అతను శివుడు, అందరూ శివుళ్ళు, సర్వం శివమయం జగత్తు, ఇంత ఊహ రావాలి. అలా వచ్చిన వాడు మాత్రమే వినడానికి అర్హుడు. అలాగాక కాలక్షేపానికో ఇంకేదో దానికోసమో కేవలం తిట్టడం కోసమో వింటే వాడికి పురాణ శ్రవణం వల్ల వచ్చే ఫలితం రావు అంత రాదు సరికదా, ఎందుకు పనికి రాకుండా పోతాడు? ఎందుకంటే మహాత్ముల్ని తెప్పిన పాపం వల్ల ఇంకా పతనం అయిపోతారు. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఉత్తమ శ్రోతలు అన్నారు. ఎంతమంది శ్రోతలు ఉన్నారా? ఇది నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు సూతుడి దగ్గర పురాణం విన్నారు, కానీ అందులో ఒక్కడి గురించే రాశారు. ఎవరైనా కథామృత రసాస్వాద కుశల సౌనకోబ్రవీత్. షీ, ఎంత గొప్ప మాట అన్నాడండి వ్యాసుడు. కథామృత రస ఆస్వాద కుశల. కథ అనేది ఒక అమృత రసం. ఈ అమృత రసాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదించడం అంటే ఏమిటి? వాసన అతనికి ఆనందం కలిగించాలి. తింటున్నప్పుడు అమృతం తాగుతున్నప్పుడు అబ్బా 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 అని జుర్రుకోవాలి. కొన్ని వస్తువులు ఉంటాయి వాసన బాగుండవు, ఆ వాసన చూస్తే జుగుప్స కలుగుతుంది, రుచి బాగుండొచ్చు. కొన్ని రుచి బాగుంటాయి వాసన బాగుండవు, కొన్ని వాసన బాగుంటాయి రుచి బాగుండదు. కానీ వాసన రుచి ఈ రెండింటిని అబ్బో అబ్బో అని ఆస్వాదిస్తూ అలా గటగట తాగగలగాలి. అలాంటి వాట కథ అనే అమృతరసాన్ని చెవులతోటి ఆనందంగా స్వీకరిస్తాడు ఆయన. వింటున్నంతసేపు తనను తాను మర్చిపోతాడు. ఇలా ఆస్వాదిస్తాడల్లా, ఆస్వాదించేవాడిలో కుశలహ నైపుణ్యం కలిగిన వాడు, స్కిల్డ్ పెర్సన్. అందుకే ఆయన మాత్రమే ఎప్పుడు మాట్లాడతాడు, మిగతా వాళ్ళు మాట్లాడరు. సౌనకాది అని ఆదుల్లో తోసారు మిగతా వాళ్ళని. ఇంతమంది భక్తుల్లో సౌనకుడు ఒక్కడైనా ఉండకపోతాడా మరి? అవునా? ఎవడన్నా ఒక్కడ విన్నా చాలు, తక్కిన వాళ్ళు వినరని కాదు, ఆ స్థాయిలో వినాలి. అందుకే కొంతమంది కొన్ని సమయాల్లో ఫోనుల్లో మెసేజ్ పెడుతుంటారు, గురువుగారికి ఆత్మీయంగా మెసేజ్ పెట్టగలిగే స్థాయి ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ పూట గురువుగారిలో అమ్మవారు కనపడింది, ఈరోజు శ్రీ శివుడు కనపడ్డాడు, నిన్న నత్కీరుడు రేపు వస్తాడని చెప్తే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాడు రాత్రంతా నిద్ర లేకుండా. చిరుతొండనంబి కథ విని దాదాపు చాలామంది భక్తులు అలా పులకించిపోయారు. మహాత్ములు కనుక అలా పులకిస్తారు అనుకోండి, అందులో ఉన్న ఆనందం తప్ప ఇంకేరే తీసుకోరు. ఉదాహరణకి సాంబారు అన్నంలో పోశారు, అందులో కరివేపాకు వచ్చింది, ముదిరిపోయింది అనుకుందాం కాసేపు. అప్పుడు ఆ కరివేపాకు తీసి పక్కన పెడతారు, కానీ కరివేపాకు ఎందుకు వేసామని వంట వాళ్ళని అడుగుతారా? సాంబారు తింటారు, సాంబార్లో కరివేపాకు ఉండవాలి. కరివేపాకు యొక్క రుచి సాంబార్లోకి దిగుతుంది, అది నవలపోయినా అది తీసి పక్కన పెట్టాలి, కానీ అది అవసరం అవునా? అలాగే కొన్ని కొన్ని ప్రసంగాలు మీకు పనికి రాకపోవచ్చు కరివేపాకులాగా, కానీ అందులో సారం సాంబారుకు అవసరం. అది గ్రహించగలిగితే ఉత్తమ శ్రోతలు అవుతారు. అలా గ్రహించకపోతే నత్కీరుడిలో దెబ్బతింటారు. దానికి ఉదాహరణ నత్కీరుడి చరిత్ర వాళ్ళు అందుకే చెప్పుకుంటున్నాం. ఈయన నాయనారుల్లో కొందరు చేర్చారు, కొందరు చేర్చలేరు, కొందరు అధిక నయమైన నాయనారు అన్నారు, కొందరు కాదన్నారు. ఎవరేమనుకున్నా ఆయన కూడా ఒక గొప్ప భక్తుడు, శివభక్తుడు. పూర్వకాలంలో కాశీ విడిచిపెట్టిన అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశం వచ్చేశాడు. మళ్ళీ శివుడి పెళ్లి చూసి అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోయింది ఆయనకి. అందుకే దక్షిణాదికి వచ్చి అక్కడే శివాలయాలు ప్రతిష్ఠించి అప్పటికే అక్కడున్న ప్రాచీనాలయాల్లో కూడా శివ పూజ చేసి శివపార్వతుల ఉత్సవమూర్తులకి కళ్యాణం చేసి తరించాడు. ఎన్నెన్నో తిరిగాడు. యక్షణముక్తేశ్వరుని చూశాడు, ఏది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెదపూడికి దగ్గరలో ఉన్నటువంటి చాలా గొప్ప గ్రామం సంపర, అక్కడ యక్షణముక్తేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. అక్కడే అగస్త్యుడు వ్యాసుడు మాట్లాడుకున్నారు, అక్కడే ఈ భీమేశ్వర పురాణం అంతా జరిగింది. అక్కడికి తుల్యభాగా నదీ తీరానికి వెళ్ళాడు. దక్షారామ భీమేశ్వరుణ్ణి కార్తీక మాసంలో చూశాడు వ్యాసుడండి. వ్యాసుడు కార్తీక మాసంలో జ్వాలాతోరణం దూరాడనుంది, కాశీఖండంలోనూ ఉంటుంది, భీమేశ్వర పురాణంలోనూ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నాడు ఆయన. అగస్త్యుడు చివరికి పాండ్యదేశం వెళ్ళాడు. తమిళనాడులో ఉంది పాండ్యదేశం. ఆ రోజుల్లో పాండ్యదేశానికి రాజధాని మధురానగరం. ఇప్పుడంటే తమిళనాడుకి చెన్నై రాజధాని అయింది, కానీ అప్పట్లో పాండ్యదేశం అంటే మొత్తం ద్రావిడ దేశం కిందే లెక్కేకంగా. అంతటి ద్రావిడ దేశానికి మధుర, మీనాక్షి సుందరేశ్వరుల యొక్క ఆలయాలు అక్కడ అద్భుతమైన ఆలయాలు. అమ్మవారు మీనాక్షి, స్వామివారు సుందరేశ్వరుడు చాలా అందంగా ఉంటాడు. వాళ్ళే ఆ మధురానగరానికి అధిపతులు. ఆ మహానుభావులు అందరినీ రక్షిస్తూ ఉంటారు. ఆ మధురానగరం పాండ్యదేశానికి ఆ రోజుల్లో రాజధాని. అప్పట్లో కృతయుగంలో పాండ్యదేశానికి రాజుగారు ఉండేవాడు. ఆయన శివభక్తుడు, అమ్మని అయ్యని పూజించి వారి ప్రసాదమే తింటాడు తప్ప వాళ్ళకి నివేదన చేయకుండా ఏనాడు కనీసం శనగబద్ద కూడా తినలేదు. ఆయన ఒక్క బియ్యపు కింద నోట్లోకి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆ మహాత్ముడి భక్తికి మెచ్చుకున్నాడు శివుడు. ఒక సంఘ ఫలకం ఇచ్చాడు, అంటే ఒక పెద్ద వేదిక. ఎలాగా దేవతల దగ్గర సుధర్మ అని ఒక సభ ఉంది, ఆ సుధర్మ సభని కృష్ణుడికి ఇచ్చారు దేవతలు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు. అందులో ఎలా జనం ఎంతమంది కూర్చొని ఇంకోటి కూర్చొచ్చేటండి, ఓ సీటు వచ్చేస్తుందన్నమాట. లేటుగా ఒక వస్తుంటారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తలుపులు తీసుకుని. అలా వచ్చేవాళ్ళందరికీ కుర్చీలు వేయాలంటే గర్రా గర్రా లాగాలి. అలా లాగక్కర్లేకుండా ఒకడు వచ్చి కూర్చుంటే పక్కన ఇంకో సీటు రెడీ అయిపోతుందిట. అసలు ఇలాంటి హాల్ కట్టాలని నాకు చాలా కాలం నుంచి కోరిక ఉంది. అప్పుడు ఈ బర్బర శబ్దాలు, కొత్తగా కుర్చీలు వేయవలసిన అవసరం ఉండదు. కాకపోతే మరి వాళ్ళంటే మహానుభావులు దేవతలు, ఓ పక్కన కృష్ణుడు మరో పక్కన సుందరేశ్వరుడు వాళ్ళు కాబట్టి అలా కుదిరింది. వాళ్ళు సుందరేశ్వరులు అయితే వీళ్ళు మందరేశ్వరులు, వీళ్ళకి అంత శక్తి ఉండదు కదా. ఆ సుధర్మ సభలో ఎంతమంది కూర్చున్నా ఒకడికి ఆసనం వస్తుంది, అది దేవసభ. స్యాత్ సుధర్మ దేవసభ. ఇప్పుడు అటువంటి సభాభవనం సంఘఫలకం ఒకటి పాండ్య మహారాజు గారికి శివుడిచ్చాడు. కానీ ఇక్కడే ఉంది టెక్నిక్. సుధర్మ సభలో శ్రోతలు వచ్చి కూర్చోవచ్చు, ఎంతమంది సభ్యులు వచ్చి కూర్చుని ఓ సీటు వస్తుంది. కానీ సంఘ ఫలకం ఉందే, శివుడిచ్చినటువంటి సభాఫలకం. ఈ సభాఫలకం మీద సీట్లో కూర్చోవాలంటే వాడు పరమ పండితుడు అయి ఉండాలి, సరస్వతీదేవికి మారు రూపం అయి ఉండాలి. పండితుడు వస్తే ఆ సభాభవనం కూర్చొనిస్తుందట. చాలా గొప్ప అద్భుతమైన వేదిక అది, ఇలాంటి స్టేజీ. ఆ స్టేజీ మీద మూడే మూడు ఆసనాలు ఉంటాయి. ముగ్గురు వచ్చి కూర్చుంటే నాలుగో సీటు రెడీ, మళ్ళీ దాంట్లో నాలుగో వాడు పండితుడు కూర్చుంటే మళ్ళీ పక్కన ఐదో సీటు, ఇలా ఎంతమంది వస్తే అన్ని సీట్లు ఉంటాయట. కానీ అందులో ఆ సీట్లు ఎవరి కోసం ఉంటాయి? పండితులకి. ఇలా పురాణం వినడానికి వచ్చే వాళ్ళకి కాదు, వాళ్ళకి మాత్రం వేరే కింద సీట్లే. ఈ ఫలకం సరస్వతీ సభ అసలు ఎంత గొప్ప విషయం అండి. అంటే దేవతల సభాభవనంలోకి ఎంతమంది వచ్చినా ఒకడికి సీటు ఉంటుంది, ఇక్కడ మాత్రం కేవలం ఈ వేదిక పండితులకు మాత్రమే. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయ్యి ఉండాలట? అపర సరస్వతులు, పైకి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్న సరస్వతీ స్వరూపాలు అయి ఉండాలి. అప్పటి నుంచి పాండ్యరాజులంతా ఈ సభాభవనాన్ని తమ సింహాసనం పక్కనే పెట్టేవారు. ఆ సింహాసనం పక్కన పండితులు కూర్చోబెట్టేవారు. అదృష్టం బాగుంటే ఒక్కొక్క కాలంలో ఐదుగురు పండితులు, ఒక్కొక్క కాలంలో ముగ్గురు పండితులు, ఒక్కొక్క కాలంలో ఇద్దరు పండితులు, ఒక్కొక్క కాలంలో ఒక్క పండితుడైనా ఉండేవాడు. క్రమంగా కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, రాజులు మారారు ఈ సంతానాలు. కానీ సభాభవనం అక్కడే ఉండిపోయింది, పండిత పీఠం అక్కడే ఉండిపోయింది. కలియుగంలో పాండ్యదేశాన్ని ఒక మహారాజు పరిపాలించాడు. ఈ పాండ్యరాజు గారు చాలా గొప్పవాడు. ఆయన కాలంలో మాత్రం అదృష్టవశాత్తు 12 మంది విద్వాంసులు వచ్చారటండి. ఏకంగా 12 మంది సూర్యులు ఆకాశంలో ఉన్నట్టుగా ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారన్నమాట, ద్వాదశాదిత్యుల్లో ఉన్నారట. అందరికీ నాయకుడు నత్కీరుడు అని ఒక కవి. వీళ్ళంతా ద్రావిడ భాషలో పండి, సంస్కృతమే కాదు ద్రావిడ భాషలో కూడా పండితులు. కొందరు సంస్కృతం చదువుతారు, కొందరు ద్రావిడం చదువుతారు, కానీ రెండు చదివి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. తెలుగు పండితుడికి సంస్కృతం రావాలండి, సంస్కృతం రాకపోతే తెలుగులో వాడికి ఏమీ రాదు. ఇవాళ చాలామంది తెలుగు పండితులు వచ్చారనుకోండి, సంస్కృతం ఏదో తెలుగు ఏదో తెలియదు, అందుకే ఏ సమాసం ఎలా చేయాలో తెలియట్లేదు. కానీ అది ప్రమాదం, అలా రాకూడదు. కొవ్వూరు కాలేజీల్లోనూ వాటిల్లోనూ చదువుకున్న పండితులు లాంటి వాళ్ళు మళ్ళీ తయారవ్వాలంటే ఆ ఓరియంటల్ కాలేజీల్ని ప్రోత్సహించాలి. ఎటువంటి మహానుభావులు పుట్టారండి మన దేశంలో. తెలుగు పండితులు పూర్వం హై స్కూల్లో పాఠం చెబుతూ ఉంటే అసలు శరీరాలు గగురుపాటుకు గురయ్యేవి, ఒక్క అపశబ్దం వచ్చేది కాదు. చిన్న తెలుగు మాస్టరు, పెద్ద తెలుగు మాస్టర్ అనేవారు పైగా. అంటే ఏంటి, 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాఠం చెప్పేవాళ్ళేమో పెద్ద తెలుగు మాస్టర్ట, 6, 7 తరగతులకి చెబితే చిన్న తెలుగు మాస్టర్ అనేవారు. అసలు చిన్న తెలుగు మాస్టర్లు ఇంకా పెద్దవాళ్ళ కంటే బాగా చెప్పేవారండి మా కాలంలో. మేమంతా మా అదృష్టవశాత్తు ఒక స్వర్ణయుగంలో చదువుకున్నాం. అదృష్టవశాత్తు ఆనాడు మా గురువులు పాఠం చెప్పే కాలానికి నేను కూడా గురుస్థానంలోకి వెళ్ళిపోయాను. అయినా ఆ గురువుల దగ్గర నేర్చుకున్నాను తప్ప ఒక్కనాడు కూడా గురువుల్ని తిరస్కరించలేదు. మా గురువులకి నేను ఎప్పుడు సలహా ఇవ్వలేదు. తెలుసో తెలియకో అప్పుడప్పుడు కొంతమంది గురువుల్లో చిన్న చిత్త తప్పు వస్తే మహానుభావులు పొరపాటు చెప్పారనుకున్నాను తప్ప ఏమన్నా మేస్టర్ తప్పు చెప్పారని ఒక్కనాడు అనలేదు. అది మా నాన్నగారు మాకు ఇచ్చిన సంస్కారం. ఎప్పుడు గురువులు గురువులే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనకంటే కొంచెం తక్కువ పండితులైనా అసలు వాళ్ళంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం ఈ స్థాయికి వచ్చాం. అందులో గురువు యొక్క లోపాన్ని ఎన్నకూడదు. అదృష్టవశాత్తు 12 మంది పండితులు ఉన్నారు వచ్చారని చెప్పారుగా, వాళ్ళందరికీ నాయకుడు నత్కీరుడు. నత్కీరుడికి ఒక రవ్వంత అహంకారం ఉన్నది. రవ్వంత అనడం ఏంటండి, కొంచెం కొండంత అహంకారమే ఉంది. పండితుడు శివభక్తుడు కాదు, కానీ కుమారస్వామి భక్తుడు. ఇక్కడ మన అదృష్టవశాత్తు ఈ నాయనార్ల చరిత్ర సమయంలోనే ఇక్కడికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా వచ్చి కూర్చున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ కథ ఆయన అనుగ్రహంతో నడవాలి. అందుకే నేను ఇటు శివపార్వతులు ఇక్కడ పెట్టాను నా వెనక. కుమారస్వామి వారిని దంపతులను అంటే దేవసేనని వల్లిని కుమారస్వామితో పాటు అక్కడ పెట్టుకున్నాను నా ముందు. ఆ పక్కన సరస్వతీమాత, ఆ పక్కన అనఘాదేవి సమేత దత్తాత్రేయుడు ఉన్నారు. వాళ్ళని గుళ్ళోకి పంపకుండా ఈ వేదిక మీదే ఉంచిన కారణం ఏమిటంటే ఈ ఆఖరి రోజు కథ మా కుమారస్వామి వారి వల్లే నడవాలి. ఈ పాండ్యదేశాన్ని కలియుగంలో ఒక పాండ్యరాజు గారు పరిపాలిస్తున్నప్పుడు ఇందాక ఏం చెప్పాను, ఈ పీఠంలో 12 మంది కౌలు కూర్చున్నారు ద్వాదశాదిత్యులాగా. వాళ్ళందరికీ నాయకుడు నత్కీరుడు అనమాట. నత్కీరాది కవీంద్రులను
దివిషదన్న ప్రాయవ గొంప సంపత్కావ్య ప్రతిపాదక ప్రతిభులన్ పన్నెద్దరన్ శైవ సంవిత్కాసారమరాళ రాజముల తద్విద్యారసాపేక్ష భూభృత్కంఠీరవుడుంచ సంపదల తృప్తిం పొందగా చేయుచు.
మహాద్భుతమైన పద్యం కదటండి ఇది. నత్కీరుడు మొదలైన 12 మంది కవులు, అంటే మిగతా 11 మంది పేర్లు చెప్పలా, కేవలం నత్కీరుడు గురించే చెప్పారు. అంటే వాడు అందరిలోకి కొంచెం గట్టాడు, ఓ రవ్వంత అథారిటీ చూపిస్తాడు. ఇంతమంది ఉన్నా డామినేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అటువంటి వాడు ఈయన. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? దివిషదన్న ప్రాయ. దివిషత్ అంటే దేవతలు. దేవతల అన్నం ఏమిటి? ఈ మధ్యన అవధానంలో నేను దేవాన్నం అంటే అవతలేనా, దేవతలు అన్నమా, అమృతానికి ఇలాంటి పదం ఎవరిని వాడారా అని అడిగాడు పాప ఆయన. ఇది దివిషదన్నప్రాయ అని వాడాడు ఈయన. నేనేమో దేవభోజనం అని వాడాను. చాలా అద్భుతమైన పదాలు, ఇలాంటివి సృష్టించుకోవాలి కవిత్వంలో. నేను అలా సృష్టించుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. దేవతలు అన్నం అమృతం ఎలా ఉంటుందో ఆ అమృతం లాంటి పదములతో కవిత్వం రాస్తారట. అంటే కొంతమంది కవిత్వం అమృతంలో ఉంటుందన్నమాట, అమృతప్రాయమైన కవిత్వం కలిగినటువంటి వాళ్ళు. అది కూడా ఎటువంటి కవిత్వం అంటే మంచి అద్భుతమైనటువంటి శివ సంబంధమైన పాండిత్యం. అది అసలు శివుడికి సంబంధించిన జ్ఞానం అట, ఒక సరస్సు లాంటిది, మానస సరస్సు లాంటిది. మానస సరోవరంలో హంసలుంటాయి, రాజహంసలుంటాయి. శివుడికి సంబంధించిన జ్ఞానం అనే సరోవరంలో విహరించేటటువంటి రాజహంసలు లాంటి వాళ్ళు వీళ్ళు. అంటే శివభక్తి పరులు అనడానికి అంత మాట వాడాడు. వాళ్ళ మీద చాలా అభిమానంతో వాళ్ళ కవిత్వాన్ని ఆస్వాదిస్తూ, మీరు మహాత్ములు, పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు, మీ పాండిత్యం అంటే నాకు ఇష్టం, అందుకే మిమ్మల్ని పోషిస్తున్నాను, మీరు నన్ను ఎప్పుడూ కవిత్వంతో ఆనంద పెట్టండి అని వాళ్ళందరికీ కూడా కావలసినంత సంపద ఇచ్చేవాట. ఇక అంతా ఇంత కాదు, లెక్క లేకుండా ఇచ్చేసేవాడు. సంపదలలా దానం దొళ్లదోపుగా చేశాడు. మహాత్ములకు ఎంత దానం చేసినా అది తక్కువేనని శాస్త్రం. అయ్యో లక్షల లక్షలు ఇచ్చేస్తున్నాను అనుకోకుండా రాజుగారు అలా పోసేసేవాట వాళ్ళకి. ఇలా నిరంతరం దానం చేసి వాళ్ళని ఆనంద పెడుతున్నాడు. హాయిగా కాలం గడుస్తుంది, రాజుగారు బాగా పరిపాలిస్తున్నారు, పరిపాలన బాగానే ఉన్నది, వాతావరణం బాగున్నది, కౌలు ఆనందపడుతున్నారు, ప్రజలు బాగున్నారు. కానీ ఎల్లవేళలా కాలం ఒక రకంగా ఉండదు కదండి. కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉంటుందా? అలా ఉంటే కాలం ఎందుకంటారు దాన్ని? కాలం వల్ల ఒక్కొక్కసారి సుఖం, ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది. నిన్నటిదాకా ఉన్నాడు, ఇవాళ ఉండడు. పాపం సిరివెర్రల సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోయారు క్షణంగా ఇందాకే. అది మొన్నే మనకి నా అవధానంలో పాల్గొని అవధానాన్ని ఒక యోగంతో పోల్చి అద్భుతంగా మాట్లాడారు ఆయన. ఇంత చేసి పట్టుమని 15-20 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఆయన మొహం చూసిన వాళ్ళని చూసినట్టేమో వెళ్ళిపోయారట. కాలం అంతే. మంచి కవి, శివుడి మీద ఎంత మంచి పాటలు రాసాడండి ఆయన. అటువంటి వాళ్ళు లేకపోవడం లోటే, కానీ పరమాత్ముడు ఆయన శివుడి దగ్గరికే పట్టుకెళ్ళాలని కోరుకుందాం అంతే. ఆది భిక్షువు వాడినేమి అడిగేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఎంత అందమైన భావాలు, అవన్నీ చదువుకున్నవాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, పరమాత్మకు సంబంధించిన మాట్లాడండి, అనవసరంగా గురువుల ఆగ్రహానికి మాత్రం గురికాకండి. ఒక్కసారి గురువుల యొక్క అనుగ్రహానికి దూరం అయితే ఎన్ని తపస్సులు చేసినా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అందులో దగ్గరకు వచ్చే కొద్ది ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. దూరంగా ఉన్నప్పుడు గౌరవంతో ఉండి కొందరు దగ్గరకు వచ్చాక పాడైపోతారు. అందుకే దగ్గరగా రావడం అంత ప్రమాదం లేదు. దగ్గరగా వచ్చి గరుత్మంతుడే అహంకారంతో ఒకసారి దెబ్బతిన్నాడు. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకోవాలి. ఎక్కువ మందికి ఉన్న తెగులు ఏంటంటే పరిచయం పెరిగే కొద్దీ చులకన భావంతో దెబ్బతింటూ ఉంటారు. మన్మధుడు ఈశ్వరుని చులకన చేశాడు, బూడిదైపోయాడు. తర్వాత మళ్ళీ బతకడానికి 3 యుగాలు పట్టింది. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడో దూరంగా ఉండి గురువుగారు నువ్వే దిక్కని కాళ్ళు పట్టుకుని ఓ పద్యం చదివేసి ఆ తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చాక ఈ గురువు యొక్క గొప్పతనం తెలియక దూరం అయిపోతే దానివల్ల గురువుకి వచ్చే నష్టం ఉంది. గురువు ఒక మహా పాల సముద్రం అంటాడు, ఒక మహాక్షీర సముద్రం వంటి వాడు. నువ్వు అందులో నుంచి బయటకు వచ్చి ఒక ఇసుక రేణువు వంటి వాడు, డబుక్కు ఎగిరిపోతావు. ఇసుక రేణువు రోడ్డు మీదకి పోయిందంటే మళ్ళీ సముద్రంలో కలిసే అవకాశం లేకుండా పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. కాలం మారిపోయింది, హఠాత్తుగా శని మేనరాశిలో ప్రవేశించాడు. శనైశ్చరుడు మేనరాశిలో ప్రవేశిస్తే భయంకరమైన కరువు వచ్చి పడిపోతుంది. వర్షాలు ఆగిపోయాయి, ఎండలు మండిపోయాయి, భూమి అంతా బీడైపోయింది, పొలాల్లోకి నీరు లేక ముక్కలు ముక్కలుగా నెరియలు వారిపోయింది అనమాట. వేసవకాలంలో చూశారు కదా పొలాలు ఎలా ఉంటాయి, కన్నాలు పడిపోయి బొరియలు వచ్చేస్తాయి, నెర్రలు వారిపోతాయి, బీటలు వారిపోతాయి, అలా అయిపోయింది నేలంతా. ఎక్కడ తిండి లేకుండా పోయింది, అసలు అన్నమే లేదు, చాలా దారుణం అయిపోయింది వాతావరణం అంతా. ఓరి దేవుడు, అదేం బాగా దారుణమైన కరువు అండి బాబు. ఏ ఇంట్లోనూ తినడానికి ఏదీ కనపడదు. ఆకులు తినేశారు కొంతమంది, బచ్చలాకులు కోసుకు తినేశారు, కందా బచ్చలు కోసుకుని వండుకోవడానికి వీలు లేకుండా పచ్చి ఆకులు తినేశారు. ఆకలికి తట్టుకోలేక కందా లేదు, నా బొందా లేదు, కేవలం ఆకులు తినేశారు, దుంపలు తినేశారు, ఏముంటేవి తినేశారు. మరీ దారుణం ఏమిటో తెలుసా, మానిసి తినియడి కరువు టండోయ్. అంటే అర్థం ఏంటో తెలిసిందా, మనిషిని మనిషి పిక్కు తినడం మొదలెట్టారట. ఒక్కొక్కళ్ళింట్లో ముందు జాగ్రత్తగా బియ్యం నిల్వ చేసుకున్నారు. అటువంటి వాళ్ళు రహస్యంగా ధాన్యాన్ని విసురుకుని బియ్యం చేసుకుని అన్నం వండుకు తింటే పక్క వాళ్ళకి తెలిసిందట వీళ్ళ ఇంట్లో అన్నం వండుకున్నారని. వాళ్ళు పరుగు పరుగుని వచ్చి ఆ ఇంట్లో వాళ్ళ మీద పడి చీల్చి వాళ్ళ పొట్టలో ఉన్న అన్నం తినేయడం మొదలెట్టారట. ఏం చేస్తారండి, ప్రాణం పోతాంటాను, చచ్చేటప్పుడు ఏం గుర్తుకురావు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఏమిటి కష్టాత్ కష్టతరం క్షుధ, కష్టం కంటే కష్టం ఆకలి. నారదుడు అలాంటి సవాలు చేశాడు. నారదుడు ఒకసారి ఆడదైపోయాడు. ఆడదైపోయి ఏది ఈ సవాలు చేసి, అన్నిటికంటే ఆకలి ఏం గొప్పది కాదు, అన్నిటికంటే కడుపు తీపి గొప్పది అన్నట్ట విష్ణువుతో పైగా. అందుకని విష్ణువు నారదుడిని ఆడదానిగా మార్చి భూమి మీద కెంటాడు. ఈ స్త్రీ అయిపోయిన నారదుడు రాజుగారిని పెళ్లి చేసుకున్నాడు. 20 మంది కొడుకులు పుట్టారు. ఈ 20 మంది యుద్ధంలో చచ్చిపోయారు. చచ్చిపోతే నా కొడుకుల్లో రోయ్ అని ఏడుస్తూ కూర్చున్నట్టు నారదుడు. ఇంతలో భయంకరమైన ఆకలి వేసింది. ఎదురుగుండా ఓ మామిడి చెట్టు కనపడింది. ఆ మామిడి చెట్టుకి ఎత్తైన కొమ్మ మీద ఒక్కే పండు ఉంది. ఈ పండు కోసం వెళ్ళాడు ఆకలి తట్టుకోలేక, కానీ ఆ పండు అందలేదు, ఈయన చెట్టు ఎక్కలేడు. అందుకని 20 మంది కొడుకుల శవాలు ఒకళ్ళ శవం మీద ఒక శవం వేసి ఆ శవాల మీద నిలబడి పండు కోసాడట. నా కొడుకులు కుమారులు అంటే ఇష్టం నాకు అన్నవాడు, పుత్రశోకం గొప్పదన్నవాడు శవములు గుట్టలుగా ఉన్న 20 మంది కొడుకుల శవములు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేసి దాని మీద నిలబడి టక్కున పండు కోసుకున్నాడు. అప్పుడు ఇంతలో బ్రాహ్మడు వచ్చి, అదేమిటి, అన్నిటికంటే పుత్రశోకం గొప్పది కదా, ఆకలి గొప్పది కాదుగా, మరి ఎందుకు శవాల మీద నిలబడి పండు కోసేవారు కానీ. అప్పుడు వెలిగింది, ఓహో నువ్వే విష్ణువునే నారదుడు అన్నాడు. మళ్ళీ యథాప్రకారం అయిపోయారు. కాబట్టి ఎన్ని కబుర్లైనా చెబుతాం, ఏది వేళకు కడుపులో కడితే, ఆ వేళకు కాస్త పెసరట్టో ఓ పెసరట్టో ఏదో పడితే, కాస్త కాఫీ పడితే, ఆహ్ ఎన్ని కబుర్లైనా చెబుతాం. నాకేం అక్కర్లేదండి, అబ్బెబ్బే ఏమొద్దు. ఆ తర్వాత పెట్టకపోతే ఎన్ని చెవాట్లు పెట్టాలో అన్ని చెవాట్లు పెడతారు. ఆ సమయానికి ఎదురుకుండా ఉన్నవాడు అయిపోయినట్టు ఇవాడు పని. కాబట్టి అన్నిటికంటే భయంకరమైంది క్షుధ. అందుకని కష్టాత్ కష్టతరం క్షుధ, ఆకలి అన్నిటికంటే భయంకరమైనది. అవునో కాదో చెప్పాలంటే ఒకటే, ఉపన్యాసం అయిపోయాక తలుపులు వేసేసి మిమ్మల్ని ఏం పెట్టకుండా ఇందులోనే రేపు రాత్రి దాకా కట్టే పెడితే తెలుస్తుంది. అప్పుడు మీరు ఎంతమంది మాకు ఆకలి అక్కర్లేదండి, అసలు మీ పురాణం వింటూ ఉంటే ఆకలి ఉండదు దాహం ఉండదు అని అంటారు అంటారు లేదు చూద్దాం. మానిసి తినియడి కరువు అని అనడంలో ఆకలి ఎంత పని చేయించిందో ఆలోచించండి. అందుకని మనుషుల మీద పడి పీక్కు తినడం మొదలుపెట్టారు. శవాలను తిన్నారని రాశారు. అంత నీరసం వచ్చేసింది అన్నమాట వాళ్ళకి. ఆ పరిస్థితులలో అక్కడ ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు. ఇంకా ప్రధాన అర్చకుడు అసిస్టెంట్ అర్చకుడు లేడు, ఒకడే అర్చకుడు పాపం. ఆయనకి మళ్ళీ అసిస్టెంట్ లేరు. ఆ ఒక్క అర్చకుడే ఉండేవాడు పాపం. అది పల్లెటూరు, పెద్దగా డబ్బులు ఆదాయం రావు. 10 మంది వచ్చి అభిషేకాలు చేయించుకుని 10 రూపాయలు పెట్టేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఏదో వచ్చినా రాకపోయినా శివుణ్ణే నమ్ముకుని పూజ చేసి తనకు లభించిన దానితో సంతృప్తి పొందే భక్తుడు ఆ అర్చకుడు పాపం. శివుడు అతని భక్తికి మెచ్చుకున్నాడు. మెచ్చుకుని ప్రేమగా అల్లుడు అని కూడా పిలిచేవాడట. శివుడు అంతటి వాడు అల్లుడు అన్నాడండి అర్చకుడిని. ఆడ ఆయనంత అదృష్టవంతుడు, ఆలోచించండి. నిజంగా ఇతను అంత భక్తితోటే అర్చన చేశాడు. ఇప్పుడు ఈ కరువులో ఓ ఏడాది పాటు తిండి లేక అసలు ఎవడూ రాక చాలా బాధపడిపోయాడు అర్చకస్వామి వారు కూడా. ఏమంటే ఒక రోజు రెండు రోజులు అయితే ఏమీ లేకపోతే చేస్తున్నారు, సంవత్సరం పాటు ఏమీ లేదు. ఎవడికి వాడు పక్కవాడిని పిక్కు తింటూ ఉంటే వీడికి ఎవడు పెడతాడు? దాంతో ఇతడు కూడా బక్క చిక్కిపోయి చాలా యాతన పడిపోయాడు. అందుకని శివుడి దగ్గరికి వచ్చే రోజున నీ తలుపులకి తాళం వేసి నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే తాళం వేయకపోతే ఎవడు పడితే వాడు వచ్చి లోపలికి వచ్చి శివలింగాన్ని పాడు చేయొచ్చు, నేను నీకు సేవ చేయలేను. నాకు నో ఫుడ్ నో బెడ్ ఆహారం లేదు, నిద్ర లేదు, కళ్ళు బయర్లు కమ్ముంటున్నాయి. ఈ రాజ్యం వదిలి ఇంకే రాజ్యానికైనా పోతాను, కాస్త వర్షాలు కురిసి పంటలు పండే రాజ్యాలు చాలా ఉన్నాయి, ఆ ప్రాంతానికి పోతాను, ఏ తెలుగునాడుకో పోతాను. నీకు నమస్కారం స్వామి, నన్ను ఏమనుకోకు, క్షమించు, చేయలేకపోతున్నాను అన్నట్ట. సాధారణంగా అనరు, అన్నాడంటే పాప ఆయనకి ఎంత బాధ కలిగిందో ఆలోచించండి. నేను వెళ్ళొస్తాను ఇక చాలు నీకు నీ కొలువుకి అన్నాడు. ఈ అర్చకుడి మీద చాలా అభిమానం ఎవరికి, శివుడికి. అందుకని అంత ప్రేమగా ఏం బాబు అల్లుడు గారు అని వట్ట. నిజంగా అల్లుడు గారు మామగారు మీద అథారిటీ జలాయించినట్టే జలాయించాడు ఈయన కూడా ఇంతకాలం. అటువంటిది ఇప్పుడు వెళ్ళిపోతానగానే శివుడు జాలిపడి, వెళ్ళిపోకనాయన, కాలం ఎప్పుడూ ఇలా ఉండదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాండ్య దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారు మధురానగరంలో ఉంటాడు, ఇక్కడికి ఒక 15 మైళ్ళు దూరంలో ఉంది మధుర, అక్కడికి వెళ్ళు. ఆ రాజుగారికి కవులంటే ఇష్టం, నేను ఒక కవిత్వం రాసిస్తాను నీకు, ఈ కవిత్వాన్ని ఆయన సభలో చదువు, చదివితే రాజుగారు మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నీకు 1000 మాడలు ఇస్తాడు. రాజుగారు ఎవరైనా కవిత్వం బాగా చెబితేటండి, ఏది ఇందాక చెప్పారు కదా నత్కీరుడు మొదలైన 12 మంది కవులు ఉన్న సభలో మంచి కవిత్వం చెప్పి ఈ 12 మందిని మెప్పిస్తే అప్పుడు రాజుగారు మెచ్చుకుని 1000 మాడలిచ్చును, ఎన్నేసి 1000 మాడలు ఇస్తా టెక్నిక్. ఒక మాడ అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి, అరకాసు అని కొందరన్నారు, కాసు అని కొందరన్నారు, మొత్తం మీద కాసు అరకాసు 1000 మాడలు అంటే తక్కువ కదా ఆ రోజుల్లో. అంత సన్మానం చేస్తాడు, 1000 మాడలు ఖర్చు అయ్యేలోపు వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, కాలం మారిపోతుంది. చూశారు ఇక్కడ శివుడి గొప్పతనం, కరువు ఏమీ ఆపలేదు. ఎందుకని, కరువు ఎందుకు వచ్చిందో తెలుసా, పాపాత్ములు పెరిగిపోవటం వల్ల. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ధర్మానికి విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉంటే, గురుద్రోహులైపోతూ ఉంటే, దైవద్రోహం చేస్తూ ఉంటే, భ్రాతృద్రోహం, మిత్రద్రోహం, పితృద్రోహం, ఇన్ని ద్రోహాలు చేస్తూ ఉంటే ఈ ధర్మం పాడైపోతే వర్షాలలో కురుస్తాయండి. నాస్తికవాదం పెరిగిపోయినప్పుడు, పాపాత్ములు పెరిగిపోయినప్పుడు, ఈ పాపాల వల్ల భూమి మీద కరువు పెరిగిపోతుంది. కరువు రావడానికి పూర్తిగా మన అధర్మమే మూల కారణం, అన్నిటికీ మూలం ధర్మమే. పరమాత్ముడు ఎప్పుడు నువ్వు ఎంత ప్రార్థించినా నీకు రూపాయి ఇవ్వడు, నువ్వు ధర్మం చేస్తేనే ఇస్తాడు. నువ్వు ధర్మబద్ధంగా నడుచుకో. శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉండాలి, గురువు శిష్యుడి దగ్గర ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూడాలి, ఈ పద్ధతులన్నిటికీ ధర్మములని పేరు. వారి వారి ధర్మములను వారు నిర్వర్తిస్తే అప్పుడు పరమాత్ముడు నీ భక్తికి మెచ్చుకుంటాడట. ముందు ధర్మం ఉండాలి, ఈ ధర్మమునకు భక్తి తోడవ్వాలి. నువ్వు ధర్మబద్ధంగా 6 గంటలకు అభిషేకం చేయి, వెళ్ళి అభిషేకం చేసినప్పుడు భక్తితో శివాను, 6 గంటలకు వేళకి తప్పకుండా రావడాన్ని ధర్మం అన్నారు. అక్కడికి వెళ్ళి శివశివ శివశివ అని భక్తితో తలుచుకుని ఆయన మీద నీళ్లు పోయడాన్ని భక్తి అన్నారు. ఈ ధర్మము భక్తి కలిస్తే ఇక నీకు తిరుగులేని సంపదలు వస్తాయి. ఈ రెండూ లేనప్పుడు నీ కర్మము నాయన తప్పించడు చెప్పాడు భగవంతుడు స్వయంగా. కృష్ణుడు భాగవతంలో చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు, కర్మములకు తగు ఫలములు కర్మలకు నిడంగరాజుగాని సదా నిష్కర్ముడుగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర. శివుడు ఎటువంటి వాడు, భగవంతుడు ఎటువంటి వాడు, నువ్వు చేసిన పనికి తగిన ఫలితం ఇస్తాడు. ఏ పని చేయకుండా కూర్చుంటే ఆయన ఫలితం ఇవ్వడు. మీరే చూడండి, ఎవరన్నా ఓ యజమాని ఉన్నాడండి, ఒక ఆయన ఓ బియ్యం కొట్టు పెట్టారు, ఆ బియ్యం కొట్లో ఒక కూలాండి పెట్టారు, ఒక గుమాస్తాని పెట్టారు, ఈ గుమాస్తా ఏ పని చేయకుండా వాట్సాప్లు చూసుకుంటే ఈయన జీతం ఇస్తాడా, ఎందుకు ఇస్తాడు? వాడు బాగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే, అంతకంతకీ గొప్పవాడు ఈ లాభాలు చూపిస్తే అప్పుడు జీతం పెంచుతాడు, వాడిని గౌరవిస్తాడు.
నువ్వు పని చేయకుండా కూర్చుని నాకు వేళగా డబ్బు రావాలంటే ఎలా వస్తుంది? అందువల్ల కర్మములకు తగిన ఫలితములు ఈ కర్మ చేసిన వాడికి శివుడు ఇస్తాడు తప్ప ఏ పని చెయ్యని వాడికి నిష్కర్ముడైన ఈశ్వరుడు రాజుగాడు అనగా వాడికి ఏ ఫలితం ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు మీకు ఫలితం రావాలంటే ఏం చేయాలి? రోజు శివుడికి ఎక్కడో దూరం పెట్టి మేము దండం పెట్టాం ఎందుకే బాబు అంటే ఇవ్వడం. ముందు నీ ధర్మం పాలించు, ధర్మమునకు భక్తిని జోడించు. ముందే చెప్పాను, ధర్మం అంటే చెయ్యవలసిన రీతిలో పనిచేయటమే ధర్మం. అంటే ఓ టీచర్ స్కూల్కి 10:00 వెళ్ళి పాఠం చెప్పాలంటే వెళ్ళి సంతకం పెట్టవలసిందే, పాఠం చెప్పవలసిందే, ఎగ్గొట్టకూడదు. ఓ వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని ధర్మబద్ధంగా చేయవలసిందే, మంచినీళ్ళు పోసేవాడు పోయవలసిందే, ఇప్పుడు మైకు పెట్టేవాడు మైకు ఆ టైంకి పెట్టవలసిందే, అది వాడి ధర్మం. పురాణం చెప్పేవాడు ఆ సమయానికి పురాణం చెప్పవలసిందే, వినేవాడు వినవలసిందే. అన్ని ఇవన్నీ ధర్మములు, చాలా విచిత్రమైన ధర్మములు. తమ తమ కర్మములు వేళ తప్పకుండా చేయవలసిందే. 10:00 లేవక 10:00 లేచి ఆ తర్వాత ఏదో చిన్న లుంగీ పంచి కట్టుకుని ఎవరన్నా పనిచేస్తూ ఉంటే అజమాయిషి చేస్తే ఇది ధర్మమా? అటువంటి వాడు అన్నాళ్ళని వాడు బతుక్కి తిండి ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎవడో ఏదో దయదలిచి బతకడానికి మాత్రం ఇస్తాడంతే, వాడికి మంచి శుభాలు ఎలా ఇస్తాడు ఎవడు? మీరంతా మీ మీ ధర్మాలు చేసి సంపాదించారు, ఆలోచించండి. కష్టపడే రోజుల్లో ఎవరైనా సరే, ఇప్పుడు ఆయన ఉన్నారనుకోండి, ఆయన గాఢంగా నిద్రపోయి ఉంటే ఆ రోజుల్లో ఇవాళ ఆయనకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా అంతే వాళ్ళ కష్టాలు వాళ్ళు చేయవలసిందే. ఈ ధర్మమునకు భక్తి లేకపోతే మళ్ళీ సోపిల్లదు. అందువల్ల ఈ రెండూ చెయ్యాలి. ఈ రెండు ఎంతో కొంత చేసిన వాళ్ళకి పరమాత్మ అనుగ్రహం లభిస్తుందని చెప్పకుండా చెప్పాడు. కరువుని నేను మాంసను, అది కర్మఫలం, అది సృష్టి ధర్మం. కానీ ఈ కరువులో నువ్వు బతకడానికి రాజుగారి ద్వారా 1,000 ఇస్తాను నేనేమన్నది కూడా. నువ్వు కవిత్వం చదివి నువ్వే సంపాదించుకో, ఆ డబ్బు ఖర్చు అయ్యేలోపు లోకం బాగుపడుతుంది, కరువు తొలగిపోతుంది. వెళ్ళినానగానే అయ్యో భలే ఉందండి, ఇది అయితే రాసేవండి అన్నట్ట ఓ పద్యం. ఈయన అందమైన పద్యం ద్రావిడ భాషలో ఒక తాళపత్రం మీద రాశాడు. రాసి ఈ పత్రాన్ని చేతిలో పెట్టాడు. 1-2 సరిగ్గా చదువుకో జాగ్రత్త సుమా, సభలో మళ్ళీ తప్పుడుగా చదవకన్నట్ట. ఎందుకంటే అవధానాల్లో చదవని పద్యాలు ఇస్తేవాడు 2-3 ప్రిపేర్ అవ్వకపోతే ఇబ్బంది మళ్ళీ. అందుకని బాగా ప్రిపేర్ అయ్యేలా చేశాడు. అర్చక స్వామి గారు శివుడి దగ్గర సెలవు తీసుకుని శివుడు రాసి ఇచ్చిన పద్యాన్ని పుచ్చుకొని పాండ్య మహారాజు గారి సభలోకి వెళ్ళాడు. రాసినవాడు శివుడు, దాన్ని నేను కంఠస్థం చేసుకుని కాగితం పుచ్చుకొని వెళ్ళి వెళ్ళాడు. ధారణ తేలేడుగా చూసుకోవాలి కొంతమందికి గొడవ కదా మరి. అందుకని వాడు ఎదురుకుండా ఆయన కాగితం పెట్టుకుని వెళ్ళాడు అనమాట. వెళ్ళి సభలోకి వెళ్ళాడు. మహారాజా, నీకు శివుడికి కూడా పనికొచ్చే ఒక కవిత్వం రాసుకొచ్చాను నేను. ఎందుకంటే తమిళంలో శివుడి మీద శివుడు రాసిన కవిత్వం, అది కూడా శివ సంబంధమైన కవిత్వం ఉంటుంది. ఎందుకో తెలుగులో దూర్జెట్టి గారు మాత్రం మహారాజు గారి మీద అన్నాడు. మహారాజు గారి మీద అయితే అసలు నీ గొడవే రాదు. ఈ కవిత్వం శివుడి మీద రాసింది, అది శివుడు రాసింది కవిత్వం. ఒకటి పట్టుకొచ్చాను విను, ఈ కవిత్వం విని నచ్చితే కానుకలు ఇయ్యి అన్నట్ట. రాజుగారి కవిత్వం అంటే పెచ్చ కదా, చదువు అన్నాడు. ఈయన వెంటనే చదివాడు. కొంగు తేరువ అకై అంశిరై తుంబి, ఇది ద్రావిడం సంస్కృతం అనుకునేసమి. కామం చెప్పాదు కండదు వెలు ఆమో పయ్యలి ఎదుకై ఆ ఎనర్పిన్ మైలియర్ శరియ ఇట్రు అరిలై కోందలిన్ నరియవం ఉడవోని అరియం పువ్వే. పువ్వుల్లో తేనె ఉంటుంది, ఈ తేనెను ఏం చేస్తుంది? తుమ్మెద వాలి సేకరిస్తుంది. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ తుమ్మెద తేనె తాగిన తర్వాత జమ్మంటుంది, పువ్వులో తేనె అయిపోయాక ఇంకో పువ్వులో వాలుతూ ఉంటుంది. అందులో కొన్ని పువ్వులు ఉంటాయి పరమ సువాసనతో ఉంటాయి. ఆ సువాసన, ఆ అమృతాన్ని ఆస్వాదించే శక్తి ఉండాలి తుమ్మెదకి. అసలు ఏ సువాసనకి పువ్వుతో సంబంధం లేకుండా ఉండేటటువంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడకి నెత్తి మీద జుట్టు ఉంది, ఆ జుట్టు పరమ సుగంధంగా ఉంటుంది. సాధారణంగా పువ్వుల్లో సువాసన ఉంటుందండి, అది అందరికీ తెలిసినదేగా. పువ్వుల్లో తేనె ఉంటుంది, తుమ్మెదలు వాలతాయి. ఈ తుమ్మెదలు అలా ఆ తేనె తాగి పెడితే ఈ తుమ్మెదలు ఉన్న చోటల్లా సువాసన వస్తుంది అండి. ఒక అందమైన పువ్వులో తుమ్మెద వాలి అందులో తేనె తాగి ఆ తేనె తాగిన నోటితోటి మేసంతో తుమ్మిది ఇంకో తోటగలగానే ఏమవుతుంది? ఈ సువాసన వస్తుంది. మీరు ఇంటి దగ్గర పెర్ఫ్యూమ్ కొట్టుకుని ఇక్కడికి వస్తే, ఇంటి దగ్గర కొట్టుకున్నా ఇక్కడికి వచ్చినా కూడా పెర్ఫ్యూమ్ వాసన ఉంటుంది. అలాగే తుమ్మిదలు ఎక్కడికైనా పెడితే సువాసన వస్తుంది. అంటే సువాసన ఒక చోట నుంచి చోటకి వెడుతుంది. కానీ ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గర ఏ పువ్వు లేదు, ఏ సువాసన నూనె రాసుకోదు. ఆవిడ గొప్ప నల్లని ఒత్తైన జుట్టు ఉందిట. ఆ జుట్టు మాత్రం తనంత తానే సువాసనతో ఉంటుందిట. సింధుర రాజగమన ధమ్మిళ్ళ బంధంబు సహజ గంధంబు. ఎంత గొప్ప మాట అండి అది. సింధురము అంటే ఏనుగు. అందుకే రోజు మీరు లలితా శాస్త్రంలో సింధురం వ్రజసేవిత ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది. సింధురము ఒత్తాలి, దీర్ఘం తీయకూడదు. సింధూరం అనకండి, దానికి అర్థమే లేదు. ఒత్తులేని సింధూరము అంటే కుంకుమ. ఒత్తుండి దీర్ఘం లేకుండా సింధురము అంటే మాత్రం ఏనుగు. సింధుర రాజము అంటే గజరాజు. గమన నడిచేది. ఆడవాళ్ళు పూర్వం ఉయ్యారంగా అలా మెల్లిగా నడిచేవారు, దబాదబ మెట్లు ఎరగొట్టేవారు కాదు. అందుకని గజరాజగమన అనేవారు అన్నమాట. ఏనుగులా మెల్లిగా నడిచేవారు అన్నమాట. అదొక అందమైన కులుకు నడక. కులుకు నడకల్లదానని పూర్వం అందుకే పాటలు రాశారు, భలే పాటలు అన్నమాట. దాన్నే మనవాళ్ళు పెద్దకులు సామజవర గమన. సామజం అంటే ఏనుగు. శ్రేష్టమైన నడక ఏనుగు ఉయ్యారంగా నడిచేదాన అని అర్థం అన్నమాట. ఎందుకో నేను చాలామంది చూశాను అప్పట్లో చాలా చక్క అలా అలా ఉయ్యారంగా వెళ్ళేవారు. పాతకాలంలో సినిమాల్లో సావిత్రి, జమున వీళ్ళందరూ ఎంత బాగా నటించేవారండి. సామాజవర్గం అంటే అలాగే మెల్లిగా నడిచేవారు అన్నమాట. దుబుకు 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 పరిగెట్టు మెట్లు ఎరగొట్టేవారు కాదు. అలాంటి నడకని సింధుర రాజగమన అన్నారు. ఏనుగు వలె గజం వలె నడిచేటటువంటి ఒక ఆవిడ, అటువంటి వాళ్ళని ఉత్తమ స్త్రీలు అంటారు. గజగమన అంటే ఉత్తమ స్త్రీ. ఆవిడ యొక్క ధమ్మిళ్ళ బంధంబు జుట్టుముడి, ధమ్మిళ్ళం అంటే జుట్టు, బంధం అంటే ముడి అన్నమాట. జుట్టుముడి సహజ గంధము తనంత తానే సువాసనతో ఉంటుంది అని చెప్పేట. ఇంకా చాలా ఉంది, అందులో కొంత భాగం ఇది. పూర్తిగా కవిత్వం వినకుండానే రాజుగారు భలే ఉందంటున్నాడు, డబ్బు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఈలోపు ఈ కవుల్లో నత్కీరుడు లేచాడు. లేచి ఆగు అన్నాడు. తీరా రాజుగారు 1000 మాటలు ఇచ్చే సమయానికి వచ్చి సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు అనమాట. ఆగు అనగానే రాజుగారు తెల్లబోయి, కవీంద్రా నత్కీరా ఎందువల్ల ఆగమన్నావు అన్నాడు. ఈ కవిత్వం తప్పు. ఏమిటి తప్పు అన్నట్టు పాపం అర్చకుడు తెల్లబోయి. పాపం ఇక్కడున్న ఆడవాళ్ళని అడిగితే నీకే తెలుస్తుంది, 2 రోజులు స్నానం చేయకపోతే చెమటకం పోస్తుంది జుట్టు, తలంటుకుంటే కుంకుడుకాయల వాసన వస్తుంది, నూనె రాసుకుంటే నూనె వాసన వస్తుంది, ఏది రాసుకుంటే వాసన వస్తుంది. కానీ ఆడవాళ్ళ జుట్టు ఎక్కడైనా పుట్టుకతో సువాసనతో ఎలా ఉంటుందయ్యా, అసలు బుర్రందా నీకు లేదా అన్నాడు. వాడు అన్న దాంట్లో కొంతవరకు నిజం అనుకోండి. నిజంగా కూడా ఆలోచిస్తే మనం ఏ సంపెంగి నూనె ఇంకేదో కొబ్బరి నూనె రాసుకుంటే ఏ నూనె రాస్తే ఆ నూనె వాసన వస్తుంది. ఏమీ రాయకుండా వదిలేస్తే ఏం వాసన వస్తుంది, ఏమీ రాదు. ఓ వారం రోజులు తలంటుకోకుండా అలాగే కూర్చుంటే చెమటతోటి పేలు కంపు వస్తుంది చెమట వాసన. కానీ సువాసన పుట్టుకతో ఎలా వస్తుంది, జుట్టుకి సహజమే గంధం ఎలా వస్తుంది. అందుకని లోకము నగదే పూనుకొని సహజ గంధము వేనలికిం కలదటన్న వేయుద రఘులం. లోకం నవ్వదా, జుట్టు సువాసనతో ఉంటుందా, ఏనూని రాయకుండానే ఎలా ఉంటుంది ఇది. తప్పిది చెప్పరాదు కవిత సమయం బునకొప్పు కాదు, నీవు ఇప్పగిదిన్ రచింపదగునే ఎన్న విప్రుడు చెన్నబోయి నాక పరమేశ్వరుండు వసుధాధిపుపై రచయించి ఇచ్చినాడు ఒప్పును తప్పు నేనెరుగా ఉత్తములారయట సుక్రమ్మరం. ఇది తప్పు, నీ కవిత్వం అసహజం. కవితా సమయం కాదు అది, కవిత్వానికి కొన్ని మర్యాదలు ఉంటాయి, అలాంటివి లేవు ఇందులో. ఇటువంటి పిచ్చి కవిత్వం రాస్తారటే మా రాజుగారు, తొందరపడి నీకు డబ్బిచ్చాడు కదా, ఇంకా జుట్టేమో సువాసనతో ఉంటుందా, ఇదేం కవిత్వం అన్నాడు. అనగానే వీడు ఒక్క క్షణం తెల్లబోయాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా చిరునవ్వు నవ్వారు. ఈ మిగతా కవులు ఎవరు మాట్లాడలేదండోయ్. 12 మందిలో వీడు ఒక్కడే మాట్లాడాడు, 11 మంది సైలెంట్గా ఉన్నారు. ఏ పొట్లో ఏ పావు ఎందుకు వచ్చిందని, వాళ్ళు తెలివైన వాళ్ళు. కానీ ఎదురుగుండా ఉన్న శ్రోతలు వాళ్ళు మాత్రం నవ్వారు అని. వీడికి అవమానం అయిపోయింది, ఏం చేయాలో తెలియదు. పోని సమర్థించడానికి వీడికి అసలు ఏం పండి పాండిత్యం ఉందండి, ఎవడో రాసిచ్చిన పద్యం చదువుకునేవాడికి దాని అర్థం ఏం తెలుస్తుంది? ఇప్పుడు నేను నా పద్యం నేను సొంతంగా రాసుకుంటే దానికి వ్యాఖ్యనే చెబుతాను. పక్కవాడు పద్యం రాసిస్తే ఆ పద్యం నేను చదివానంటే కొంపలు మొలిగిపోవావు. ఎవడన్నా ఏదైనా క్వశ్చన్ ఇస్తే అందుకే ఒకటి రెండు సార్లు అడగాలి. ఇతరుల చేత పద్యం రాయించుకుని స్టేజీల మీద చదివేవాడు బాబు బాబు దీని అర్థం ఏంటని 100 సార్లు అడిగి బట్టి పట్టి దానికి తనకు సంబంధించినంతా తెలుసుకుని చెప్పకపోతే కొంపలు పోతాయి. పక్కవాడి వ్యాఖ్యానములతో కనుక మనం ఏదైనా చెప్పడం మొదలెట్టేంతకాలం మనం బాగుపడం. మన బుర్రతో మనం ఆలోచించాలి, మన వ్యాఖ్యతో మనం ఆలోచించాలి. ఎంత గొప్పదండి అది. అసలు శంకరాచార్యులు లాంటి వాళ్ళు అందుకనే అంత పైకి వచ్చారు. ఇప్పుడు జడ శబ్దమునకు కదలనిది అని అర్థం. జడమతి అంటే కదలని బుద్ధి కలిగిన వాడు. ఒరే నిశ్చలమైన బుద్ధి కలగాలి అంటూ వాడిని జడమతి అంటే మళ్ళీ చూసారా మరి? గభీరే కాసారే విశతి విపనే ఘోర విజనే విశాలే శైలే చె భ్రమతి కుసుమార్థం జడమతి. అంటే కుసుమం కోసం వెళ్ళాలంటే, ఒక పువ్వు కోసం వెళ్ళాలంటే నువ్వు జడమతి అయి ఉండాలి. పైకి చెప్పకుండా చెప్పాడు. నీలో ఉన్న పుష్పం తెలియాలంటే నువ్వు జడమతివి, స్తంభించిపోయిన బుద్ధి కలిగిన వాడివి. నీ బుద్ధి అటు ఇటు వెళ్లకుండా నీ మనస్సులో ఉన్న కుసుమమును తెలుసుకోవాలి. కాసారం అంటే మన మనస్సు. గంభీరమైన లోతైన కాసారం నీ మనస్సు. విశాలమైన శైలము అంటే స్థిరమైన శివుడి మీద ఉన్న బుద్ధి. అది కావాలంటే నీకు నిశ్చలమతి కావాలని అందులో ఒక గూఢమైన అంతరార్థం ఉంటుంది. ఇటువంటివి శంకరుడు లాంటి వాడే రాస్తాడు. ఇవాళ ఇందాక శ్రీచరణ్ గారని ఒక ఆయన మహాకవి ఉన్నాడు, చాలా గొప్ప కవి, మంచి అవధాని, అమెరికాలో ఉంటారు. ఆయన అవిద్య అనే ఉపనిషద్వాక్యం యథాతథంగా వాడి దాన్ని మళ్ళీ మార్పు చేయకుండా రాసి పారేశాడు చక్కను. అది అన్నమాట అనువాదం చేసే విధానం అంటే. మానిషాదాన్ని ఉందనుకోండి వాల్మీకిది, అక్కడ ఇంకా మా బదులుగా ఇంకేం పెట్టినా నీకు అర్థం రాదు. మానిషాద అనవలసిందే. ఎందుకంటే మా అంటే లక్ష్మి, మా అంటే వద్దు, నిషాద వద్దు అని ఒక అర్థం, వారు బోయవాడ వద్దని. మానిషాద అంటే మళ్ళీ లక్ష్మీ వల్లభ అని ఒక అర్థం వస్తుంది. దాని బదులు ఇంకే పదం పెట్టినా అది అప్రాప్రియేట్ కాదనమాట. అమ్మ బాబు చాలా కష్టం లోతైన వాటి. మామూలు పద్యాలకు అర్థం అందరం చెప్పేస్తాం కానీ కొంతమంది కవిత్వం జోలికి వెళ్ళి దానికి వ్యాఖ్య చెయ్యాలంటే అమ్మ బాబో నిరంతర మథనం కావాలన్నమాట. అందులో ఇప్పుడు శివుడు చెప్పిన పద్యం ఇది. ఈ పద్యమునకు వ్యాఖ్యానం చెప్పడం అంటే పాపం సామాన్యుడు ఇతర చదువులేనివాడు, అందువల్ల ఏదో పూజ చేసుకునేవాడు, భక్తుడు తప్ప పండితుడు కాదు. అందుకని ఏం చేశాడు, అయ్యా క్షమించండి, ఈ పద్యం నేను రాసింది కాదు, ఈశ్వరుడు రాసిచ్చాడు. నేను పేదరికంతో బాధపడుతూ ఉద్యోగం చేయలేని, అర్చకత్వం చేయలేనంటే శివుడు జాలిబడి ఈ పద్యం రాసిచ్చి పాండ్యరాజు గారి సభలో చదవమన్నాడు. చదివితే రాజుగారు 1000 మాడలు ఇస్తాడు, మాడలతో కూడు తిని బతకమన్నాడు. కూడొస్తుందనుకుని ఇక్కడికి వచ్చాను, మాడలు వస్తాయనుకున్నాను, కానీ ఇలా నాకు అవమానం కూడుకుంటుంది అనుకోలేదు. పరుల కవిత్వం నెత్తి మీద వేసుకుంటే ఎంత ప్రమాదం ఇప్పుడు అర్థమైంది నాకు. ఒప్పు తప్పు నాకు తెలియదు, క్షమించండి అని ఏడుపు మొహంతో ఇంటికి వెళ్ళిపోయాడు. అని వెనకాతరాలు కొందరు నవ్వారు. నత్కీరుడు ఇంకా బాగా నవ్వాడు. ఏం శివుడికి తెలియదంటారా వీడికి అవమానం వస్తుందని? ఒకసారి ఆలోచించండి మీరు. శివుడే 1000 మాడలు ఇవ్వచ్చు కదా, పద్యం రాసిచ్చి సభలో చదివితే రాజుగారు డబ్బులు ఇస్తారని ఎదుగు పంపాడంటారు. మీకు ఇప్పటికీ అది వెలుగుండాలి. శివుడంతటి వాడు అల్లుడు అని పిలిచాడు ఈ అర్చకుణ్ణి. అప్పుడు ఆ అల్లుడు ఎలా ఉండాలి? మామ దగ్గరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తితో పూజించొద్దా? తిండి లేదు కదానని నీకు తలుపు తాళం వేస్తానన్నాడు. అందుకని ఇంత అవమానం కలిగించాడు. ఇప్పుడు అర్థమైందా శివుడు? కాబట్టి గౌరవమిచ్చి ఆశ్రయమిచ్చి వాడికి ఒక స్థానం కల్పిస్తే, పైగా అల్లుడు అని ప్రేమగా పిలిస్తే, దగ్గరికి తీసుకుంటే ఆ మామగారికి శివుడికే ఎసరు పెట్టాలనుకున్నాడు. దానివల్ల అనుభవించాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళకి కనుక అవమానం కలిగించి వాళ్ళ దూరం చేసుకుంటే దానివల్ల వచ్చే నష్టం కూడా తెలుస్తుంది. అలాగని మహాత్ముడు, అందులో సందేహం లేదు, అర్చకుడు భక్తుడు. భక్తుడు కాబట్టే దెబ్బతిన్నా రక్షించాడు శివుడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. భక్తి ఉంటే, పశ్చాత్తాపం ఉంటే శివుడు రక్షిస్తాడు. ఇవి చాలాసార్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. రామాయణంలో కూడా అంతే. సుగ్రీవుణ్ణి ముందు పంపినప్పుడు చావు దెబ్బలు కొట్టాడు వాలి. ఏ రాముడికి తెలియదా వాలి ఎవడో సుగ్రీవుడు ఎవడో? అబ్బే మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు, అందుకే బాణం వేయలేదు. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళు, నీ మెడలో దండేస్తానని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? మా వాలి బలవంతుడు, వాడిని దుందుభిని చంపాడు. ఏడు తాడి చెట్లు పడగొట్టాడు మద్ది చెట్లు, నీ దగ్గర అంత బలం ఉందో లేదో అని రాముడు రెండుసార్లు శంకించాడు. ఆ శంకించినందుకు బెంకం పోయేలాని అడుగు తన్నించాడు. కాబట్టి ఎప్పుడైనా గురువుగారి దగ్గర వెకిలి వేషాలు వేస్తే నాకు తన్నిస్తారు ముందు, తర్వాత బాగు చేస్తారు, గుర్తుపెట్టుకోండి అని నేనల్లా. వాల్మీకిని వ్యాసుడు చెప్పారు, శివుడు చెప్పాడు, ఈసారైనా కొంచెం ఒడి దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈయన ఏడుస్తూ వెనక్కి వచ్చాడు. రావడంతో తలుపు తాళం తీసి శివుడి దగ్గరకు వచ్చి, శివ పార్వతీ వల్లవా ఎంత అన్యాయం చేస్తావా, కరువు వల్ల తిండి లేక బలబల వాడిపోయినా పర్వాలేదు, కరువు వల్ల వచ్చిన బాధ కంటే అవమానం వల్ల వచ్చిన బాధ ఎక్కువ, తిండి లేక చస్తే ఒకేసారి చచ్చేవాడిని, ఇప్పుడు నిత్యం చచ్చిపోయాను నేను, నువ్వు రాసిచ్చిన పద్యం పట్టుకెళ్ళి సభలో చదివితే నత్కీరుడు అనేవాడు ఎవడో అందులో తప్పుందన్నాడు, అది తప్పో ఒప్పో దాని లాంగ్వేజ్ నాకు తెలియదు, సమర్థించలేక ఏడుస్తూ వచ్చాను, భక్తులు నిన్ను నమ్ముకుంటే మాకు ఎంత అవమానం కలగజేస్తావా, యూ ఇన్సల్టెడ్ మీ అన్నాడు. అప్పుడు ఆయన, అవి నువ్వు నా అల్లుడివి రా, నేను అల్లుడు అని పిలిచాను, నిన్నెందుకు ఇన్సల్ట్ చేస్తాను, నీ అవమానం అవమానం కదా, నీ కర్మయోగం వల్ల నువ్వు ఎక్కడో పొరపాటు చేయటం వల్ల ఈ చిన్న అవమానం నీకు కలిగింది, అంతే కదా, ఈ అవమానం తొలగించి నిన్ను మళ్ళీ అనుగ్రహిస్తాను, దా నాతో రా అన్నట్ట. నువ్వు సర్వజ్ఞుడివి, ఏదన్నా చేస్తావు, మళ్ళీ నాకు అవమానం జరిగితే ఈసారి నేను చచ్చిపోతాను అన్నట్ట. నీకేం పర్వాలేదు అన్నాడు ఆయన. నీ మాట నమ్మిపోయిన నా మోసము చెప్పనేలా, నత్కీరుని చేనే మాట పడ్డ దుఃఖము క్షామవ్యథకు కొలదిగాదు సద్భక్తనిది. కరువు బాధ కంటే మాటపడి అవమానం పొందిన బాధ ఎక్కువగా ఉంది నాకు. నీ మాట నమ్మి నత్కీరుడి చేత మోసపోయాను, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఏమైనా చేస్తావా అన్నట్ట. లేదు నాతో రా అని స్వయంగా శివుడు ఒక మారు వేషంలో వచ్చాడు. డైరెక్ట్గా రాకూడదుగా మరి, అందుకని నేను వస్తా అన్నాడు అన్నాడు. ఇప్పుడు ముందు అర్చక స్వామి వారు తాటాకు మీద కాగిత కవిత్వం పుచ్చుకుని బయలుదేరారు, వెనకేమో శివుడు వచ్చాడు, అందమైన తెల్లని విభూతి పూసుకుని జటాజోటాలు ధరించి బయలుదేరాడు.